జాతి యొక్క పూర్వ పురోగమనం అంతా కూడా చేతనత్వ విజ్ఞానమే అన్నది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖనిజ జగత్తు, వృక్ష జగత్తు, జంత జగత్తు అనేటటువంటి ఈ మూడు స్థాయిలు భూర్ భువ స్వహలో చేతనత్వ స్థాయిలు ముందు మనకు అర్థం అవ్వాలి. ఇనుము ఇనువులాగే ఉంటుంది, రాగి రాగిలాగే ఉంటుంది, బంగారం బంగారంలాగే ఉంటుంది. అలాయ్స్ లో కూడా, మిశ్ర ధాతువులలో కూడా, అంటే కొన్ని ధాతువుల్ని కలిపి మిక్స్ చేస్తాం మనం వీలు బట్టి. ఇప్పుడు బంగారం డైరెక్ట్ గా బంగారం లాగా వాడితే స్టెబిలిటీ రాదు, కొంచెం రాగి కలుపుతాను దానికి. రాగి కలిపితే కూడా రాగి రాగిలాగే ఉంటుంది, బంగారం బంగారంలాగే ఉంటుంది. కానీ ఇవి రెండూ కలిస్తే మనం ఎలా ఉపయోగించుకోవాలో దానికి తగినటువంటి ఒక నూతన స్వభావము గల మిశ్ర ధాతువు ఏర్పడుతుంది. చేతనత్వ విజ్ఞానములో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, చేతనత్వములోని ప్రతి కణము తన యొక్క ఐడెంటిటీని కోల్పోదు, తన యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోదు. కోల్పోతే ఆ పదార్థం యొక్క విలువ ఉండదు. షర్బత్ తయారు చేయాలి, పంచదార వేస్తాం, ఉప్పు వేస్తాం నిమ్మకాయలో, ఈ రెండు వేసి అనేక చేతనత్వ రుచులు తయారు చేయొచ్చు. మీరు ఉప్పగా ఉండి తీపి చాలా తక్కువగా ఉండేది చేయొచ్చు, అసలు తీపి వేయకుండా ఉప్పు మాత్రమే వేస్తే, లేదు అసలు ఉప్పు వేయకుండా తీపి మాత్రమే వేస్తే ఈ మధ్యన. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి చేతనత్వాలు అనుకుంటే మిక్స్చర్ దేని వల్ల వస్తుంది, ఉప్పు వల్ల వస్తుంది, తీపి వల్ల వస్తుంది. అలాగే ఈ సంపూర్ణ సృష్టి ఆత్మ వల్ల వస్తుంది, పదార్థం వల్ల వస్తుంది. అది నేను చెప్పదలుచుకున్నటువంటి ఉదాహరణ. ఇందులో ప్రతిదానికి దాని స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, ఇండివిజువల్ కాన్షియస్నెస్, లేకపోతే దాన్నే మనము అహంకారము అంటాం. ఖనిజ జగత్తులోని ఉదాహరణలతో మనం అర్థం చేసుకున్నాం. ఇది ఇందులో ఏది పదార్థము, ఏది ఆత్మ, అంటే ఉప్పు పదార్థానికి చాలా దగ్గర ఉదాహరణ, తీపి ఆత్మకి చాలా దగ్గర ఉదాహరణ. గుణాలలో ఉదాహరణకే, అందుకే ప్రసాదం అది పెట్టేటప్పుడు సాధారణంగా తీపిని ఎక్కువ ఉపయోగిస్తాం మనం భగవంతుడు పెట్టేటప్పుడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను, ఆ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. మనం కేవలము భగవద్గీత భాగవతాలు వాటి గురించి మాట్లాడుకున్నప్పుడే ఆత్మజ్ఞానం కాదు, షర్బత్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఆత్మజ్ఞానము చేతనత్వం గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోదలుచుకుంటే, అర్థం చేసుకోదలుచుకోకపోతే పురుష సూక్తం పారాయణ చేసినట్టే ఉంటుంది. ఏం చెప్తున్నాడో తెలియదు, చేసేస్తాం. అంచేత అర్థవంతమైనటువంటి సార్థకమైనటువంటి చేతనత్వ విజ్ఞానం కావాలి. చేతనత్వం ఉంటుంది, ఉప్పు ఉప్పగానే ఉంటుంది, తీపి తీపిగానే ఉంటుంది, దాన్ని మిక్సింగ్ మనకి తెలియాలి అవసరాన్ని బట్టి. అందుకే ఉపనిషత్తుల్లో రసో వైసహ విష్ణువు యొక్క స్వరూపాన్ని, సర్వవ్యాపకమైనటువంటి స్వరూపాన్ని రసముతో పోలుస్తాడు, రుచితో పోలుస్తాడు. కానీ ఆ రసమునకు ఇంగ్లీష్లో శాప్ అని ఒక మాట ఉంది, ఎస్ఏపి, చెట్టు మీరు గీశారనుకోండి తడితడిగా తగులుతుంది, దాన్ని ఏమంటాం, పాల్ అంటాం, ఏదైనా సరే మీకు అర్థమైంది కదా భావన. ఏదైనా ఒక చెట్టులో లైఫ్ ఉంటే వేళ్ల దగ్గర నుంచి ఆకు కొన వరకు మొత్తము రసం ఉంటుంది. ఆ రసం అక్కడ లేకపోతే ఆ చెట్టు జీవించదు, ఆకు ఎండిపోతుంది. ఆకులోకి ఆ రసం వెళ్ళలేదనుకోండి, కానీ రసం మొత్తం ఫలంలో, ఫ్రూట్లో కేంద్రీకృతం అవుతుంది. ఆ రసమే. ఈ రసం ఎక్కడ ఉండదు? జీవించి ఉంటే చెట్టు, చెట్టులోని జీవించి ఉన్నటువంటి భాగాలలో ఖచ్చితముగా ఆ రసం ఉంటుంది. ఆ రసం ఎక్కడుంటుంది? సర్వమావృత్య తిష్టతి. మొదటి సూక్తమే పురుష సూక్తంలో దాని గురించి చెప్తుంది. అది నిత్య జీవితంలో మీకు అర్థం అవ్వాలి. చేతనత్వ విజ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం మనం. పదార్థము ఆత్మ కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలలాగా ఒకే అయస్కాంతము యొక్క విభిన్న ధ్రువాలు, దాన్ని మీరు వేరు చెయ్యలేరు, ఇంపాసిబుల్. అది అయస్కాంతాన్ని రెండు ముక్కలు చేశారనుకోండి, మీరు మ్యాగ్నెట్ని, ఏమవుతుంది మళ్ళా? మళ్ళీ ఉత్తర దక్షిణ ధ్రువాలు ఏర్పడిపోతాయి, మీరు వేరు చేయలేరు. అయస్కాంతం కాకపోతే అసలు ధ్రువాలే ఉండదు, అంటే ఉత్తర ధ్రువం ఉండదు, దక్షిణ ధ్రువం ఉండదు. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి చెప్తున్నటువంటిది ఏమిటో. పొలారిటీ, ఉత్తర దక్షిణ ధ్రవాల యొక్క ఉనికి చేతనత్వాన్ని కలగజేస్తుంది, అయస్కాంత శక్తిని కలగజేస్తుంది. ఏ శక్తి ఉండాలి అన్నా రెండు ఉండాలి. కరెంట్ ఉండాలంటే పాజిటివ్, నెగటివ్ తీసేయండి. మీరు అత్యంత సూక్ష్మమైనటువంటి బ్యాటరీ, 0.0001 వోల్ట్ బ్యాటరీ అంటారు, అంటే అందులో విద్యుత్ శక్తి లేదు అసలు. కానీ అక్కడ కూడా పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. 1,32,000 కేవీలు అక్కడ పాజిటివ్ నెగిటివ్. కానీ అక్కడ ఏం జరుగుతోంది? కేంద్రీకృతమవుతున్నాయి పాజిటివ్ నెగిటివ్ శక్తులు, కేంద్రీకృతమవుతున్నాయి. కేంద్రీకృతం అవటం వల్ల ఏమవుతోంది? శక్తి యొక్క ప్రవాహము ఆవిర్భవించటానికి తగిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. ఆధ్యాత్మిక శక్తి ఎలా ఉపయోగించుకోవచ్చో దానికి ఉదాహరణని చెప్తున్నాను నేను. అంచేత ఒక ఆధ్యాత్మిక శక్తి మీకు ఉపయోగపడాలి అంటే తుఫాన్ రావాలి, అది కూడా ఒక శక్తే కదా. తుఫాన్ ఎప్పుడు వస్తుంది? వాడు టీవీలో చూపిస్తూ ఉంటాడు, ఏం చెప్తాడు? అది కేంద్రీకృతం అయిందంటాడు కదా. ఎలా కేంద్రీకృతం అవుతుంది? అల్పపీడనము, తక్కువ పీడనము. అల్పపీడనము ఎక్కడైతే ఏర్పడుతూ ఉంటుందో అటువైపుకి ప్రకృతి యొక్క శక్తులన్నీ ప్రవహిస్తాయి, అంతేగా. శక్తి ధార ఎటు వెళ్తుంది? హైటు లో. ఈ నియమం ఆధ్యాత్మిక జగత్తులో కూడా కరెక్టే, రివర్స్ అవ్వదు. ఎప్పుడైనా శక్తి ప్రవాహము వెళ్ళాలి అంటే పైనుంచి కిందకి వెళ్ళాలి. నీరు ప్రవహించాలి అంటే పైనుంచి కిందకే వస్తాయి. మీరు పైన నీళ్లు స్టోర్ చేసేసాక నీటిని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు, కండిషన్ ఏంటి అంటే దానికంటే అది తక్కువ ఎత్తులో ఉండాలి, అంతే కండిషన్. అదొక్కటే, దానికంటే ఒక అడుగు మాత్రమే తక్కువ ఉన్నటువంటి స్థలానికి వచ్చేటటువంటి నీటి యొక్క వేగము నేలమట్టానికి. ఇది ఒక స్థలం పెట్టుకున్నాను, అక్కడికి వచ్చే నీటి వేగంలో దేని యొక్క వేగం ఎక్కువ అవుతుంది? నీటి మట్టాన్ని పెట్టుకున్న దానికి నీటి వేగం ఎక్కువ అవుతుంది. రిజర్వాయర్ కంటే కేవలం ఒక అడుగు కిందనే మీరు పెట్టారనుకోండి, రిజర్వాయర్లో నీరు ఒక అడుగు తగ్గిపోగానే అసలు మీకు ఇంకక్కడ నీరు రాదు. అంచేత పరిపూర్ణమైనటువంటి శక్తి మీలోకి ప్రవహించాలి అంటే ఎప్పుడు ప్రవహిస్తుంది? మీరు శూన్యం అయిపోతే. శూన్యం అయిపోయాను నేను అనుకుంటే మన ఉన్నావుగా. పొలారిటీ, సెక్స్ డిఫరెన్షియేషన్, థర్డ్ రూట్ రేస్ చివరిలో పృథ్వీ మీద మాత్రమే జరిగినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ పొలారిటీ. ఎక్కడెక్కడ ఈ ద్వంద్వం ఉంటుందో, స్త్రీ పురుషుడు, ప్రకృతి పురుషుడు, పాజిటివ్ నెగిటివ్ ఎవరు గొప్ప అనేటటువంటి పిచ్చి ప్రశ్న వేయకండి. ఎందుకంటే సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలంటే ఆ పాజిటివ్ నుంచి నెగిటివ్ వేయడానికి మన లోపల నెగిటివ్ టు పాజిటివ్ వెళ్ళాలి, లేకపోతే సర్క్యూట్ పూర్తి కాదు కదా. ఇంకా సర్క్యూట్లో ఎవరు గొప్ప, రెండు ఉండాల్సిందే. యు కాంట్ డిఫరెన్షియేట్ ఇట్. భారతీయ ఆధ్యాత్మికతలో ఆ మూర్ఖత్వం ప్రవేశించింది. ప్రశ్న ఏంటి అక్కడ మీరు చూసుకోవాల్సింది, ప్రతి చోట కూడా చక్రము కరెంట్ తీసుకుంటాం. ఎన్ని గదుల్లో లైట్ వెలిగించవచ్చు మీరు? ఎక్కడెక్కడ లైట్ వెలిగించవచ్చు? ఎక్కడెక్కడ సర్క్యూట్ పూర్తవుతే అక్కడక్కడ లైట్ వెలుగుతుంది, అంతేగా. మీరు అనేక దీపాలు వెలిగించుకోవచ్చు, అనంతమైనటువంటి దీపాలు వెలిగించుకోవచ్చు, కానీ కండిషన్ ఏంటి అంటే సర్క్యూట్ పూర్తవ్వాలి. కానీ మన ఆలోచన సరళి ఎలా వెళ్తుంది? సర్క్యూట్ బ్రేకింగ్ ఆలోచన సరళి అవుతుంది. కరెంట్ రాదు, వెలుతురు రాదు. ఇంచేత వెలుతురు రాకపోవటానికి కారణము మీరు చదువుకునేటటువంటి స్తోత్రాలు కానీ మీరు చేసేటటువంటి తపస్సులు కానీ బెడిసి కొట్టడం వల్ల కాదు. చాలా చోట్ల చెప్తాం కదా, మేము గాయత్రి చేసామండి మాకు తలనొప్పి వచ్చిందని. అంటే నేను చెప్పాను, కనీసం నీకు తలుందని అర్థమైందయ్యా దానివల్ల అని. లేకపోతే ఇన్నాడు నీకు అసలు తలనొప్పి రాలేదుగా, అసలు యు ఆర్ బ్రెయిన్లెస్, హెడ్లెస్, అలా కూడా ఆలోచించవచ్చారు. ఈకే గారి ఉదాహరణ, నాది కాదు ఇది. అంచేత ఈ పిచ్చి పిచ్చి అంటాను, ఈ పిచ్చిని మీరు ముందు పోగొట్టుకుని ఎక్కడైనా ఇలాంటివి వస్తే మీరు ఖచ్చితంగా ఖండించాలి అక్కడ. రెండో పిచ్చి ఏంటి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంచేత ఈ అధర్మాలు, ఈ గందరగోళాలు ఇవంతా ఎవడు తీసేయాలి? వాడెవడో వచ్చి తీసేస్తాడు. బాధలు దీవి వాడోడో వచ్చి బాధలు తీసేసి మనం ఉండకూడదు, మనం వెళ్ళిపోవాలి. వాడు మన ఆలోచనలలో ఉన్నటువంటి అభ్రష్టత్వము, అంతే కదా. అవతారం వస్తుంది, పాప అవతారం వచ్చాక ఏం చేయాలి? వాడు రావణాసురుడితో యుద్ధం చేయాలి. వాడు యుద్ధం చేశాక మరి ఉండకూడదు. వాడు మళ్ళీ అవతారం అనుగా మళ్ళీ ఉంటే వాడేం చేయాలి? వాడు మళ్ళా నువ్వు బాధ వచ్చింది అనుకో, అప్పుడు రావాలి. వాడు స్తోత్రం కూడా అలాగే చేస్తాడు. దుర్గా సప్తశతులు, నాకు ఎప్పుడెప్పుడు బాధలు వస్తే అప్పుడప్పుడు నువ్వు వచ్చి తీర్చాలి. వచ్చి తీర్చకపోనీ నువ్వు మాతోనే ఉండు, కలిసి జీవిద్దాం అని మాత్రం అడగడు వాడు. రైటా తప్ప నేను దాని గురించి మాట్లాడటం లేదు. ఆలోచన ఆ దుర్గుణం, అది మనిషి యొక్క దుర్గుణం. అది దాన్ని ఆ 16 ఖండత వచ్చాయా శ్లోకాలు ఎవరికైనా? 3 శ్లోకాలు ఖండత పట్టమన్నాను నేను. ఎవరికి వచ్చాయి ఖండత చెప్పు. యశ్చ అనే పదానికి చెప్తున్నాను నేను, కృతజ్ఞత రాహిత్యం అది. దేవుళ్ళ చూసుకుంటానంటాడు, ఎవడైనా సహాయం చేస్తే అంటే యాక్చువల్గా వాడు ఉద్దేశం ఏంటంటే నీ ఫోటోకి దండేస్తానని. అంతేగా దేవుడిలాగా చూడటం అంటే దేవుడిని ఏం చేస్తాం మనం? ఫోటోకి దండేయటం అంటే దేవుడిలాగా చూసుకుంటాడు. అంచేత ఆ భావాలు కరెక్ట్ చేసుకోవాలి. భాషలో మీరు ఏం చేస్తున్నారు, ఏమి చెయ్యాలి, ఆ కృతజ్ఞత అనేది మానవుల్లో లేదు. అందుకని ఆ శ్లోకం అసలు సెంటర్లో పడిందేమో అని కూడా నా డౌట్. అసలు నేను ఎప్పుడు చదవలేదు ఆ శ్లోకాన్ని అనాలిసిస్గా. గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞుడు తర్వాత కృతజ్ఞుడు. ధర్మము తెలిసినటువంటి కృతజ్ఞత, గుణములు ఉన్నటువంటి కృతజ్ఞత, వీర్యవంతమైనటువంటి కృతజ్ఞత. మామూలు వ్యక్తి యొక్క కృతజ్ఞతకు విలువ లేదు. మామూలు వ్యక్తి అసలు వాడు ఏమీ కాదు. వాడు కృతజ్ఞత ఎప్పుడు చూపిస్తాడు? వాడికి గుణాలుండి, శక్తి ఉండి, ధర్మము తెలిసి, ఏం చేయాలో తెలిసినప్పుడు. ఆ పని వాడు చేయలేకపోతే ఎవడైనా వాడికి సహాయం చేస్తే వాడికి కృతజ్ఞత వస్తుంది. మనకు కృతజ్ఞత ఎందుకు రాదు అంటే అసలు ఈ మూడు లేవు ముందు. ఈ మూడు ఉంటే కదా అది వచ్చేది. అదొక ప్రాసెస్, అది సైక్లిక్ ప్రాసెస్. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా పొలారిటీ వల్ల వస్తాయి. గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ అంటే ఏం జరుగుతుంది అక్కడ? గుణాలు పెరుగుతున్నాయంటే పొలారిటీ పెరుగుతుందంటే కదా. కానీ పొలారిటీ అంటే అర్థమవుతుంది కదా మీకు చాలా మందికి భాష. ఇప్పుడు వేడి ఉందనుకోండి, వేడి కూడా ప్రవహిస్తుంది. ఎటువైపు నుంచి ప్రవహిస్తుంది? ఎక్కువ వేడి నుంచి తక్కువ వేడి వైపు. దీన్ని పొలారిటీ అంటున్నాం మనం. పొలారిటీ అంటే ఏంటి? దిశ. ఏం దిశ? ఎక్కువ నుంచి తక్కువ వైపుకి ప్రవహించేటటువంటి లక్షణము. ఇది శక్తి సంపాదనకి ఆధారం. అది చెప్పుకుంటూ ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాను నేను. అంటే ఈ దిశ, ఇది ఎంత దూరం పెరుగుతూ ఉంటే శక్తి ప్రవాహము అంత ఎక్కువ అవుతుంది. అంచేత అధర్మం ఎంత ఎక్కువ అవుతే సహజంగానే ఏమవుతుంది? ధర్మము సహజంగానే వస్తుంది. అంచేత ఈ అవతరణ దానంటే అది రాదు. అదే అర్థం అక్కడ. దాని గురించి చెప్పడానికి చెప్తున్నాను. మీరు వెయిట్ చేయొద్దు. మీరు వెయిట్ చేశారు అంటే మీరు అవతార పురుషుడికి అడ్డు తగులుతారు. మీరు అంచేత ఇంకా అధర్మం చేసుకుంటూ పోతూ ఉంటే అదనమాట మీ ఇష్టం. అంచేత రాక్షసులు కూడా చాలా అవసరమే. అసలు ఇంకా నిజం చెప్పాలంటే రాక్షసులు ఉంటేనే పాపం అవతారమూర్తులు వస్తారు. మన వల్ల రారు. మరి ఆ యాంగిల్లో ఆలోచిస్తే మనకి చాలా ప్రమాదాలు వస్తాయి. కానీ సైన్స్ ఫ్యాక్ట్స్ అర్థం చేసుకోవాలి కదా. ఆ ఫ్యాక్ట్స్లో ఇది మీరు చాలా చాలా డిస్కస్ చేసుకుని అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. అది మీ బుర్రలో స్థిరపడిపోవాలి. ఒక స్టెప్ వైజ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాయింట్ మీకు చెప్పుకుంటూ వెళ్తున్నా. మొదట ఏం చెప్పాను నేను? స్పందన. మొత్తము జీవితము స్పందనల మయమే కదా. తర్వాత ఏం చెప్పాను నేను? నెక్స్ట్ స్పందనల తర్వాత క్లాసులో దాని యొక్క తేడాలు. ఇంకోటి కూడా ఏం చెప్పాను అక్కడ? పదార్థము మారదు, ఆత్మ మారదు, మారుతూ ఉంటుంది. పదార్థము లోయెస్ట్ వైబ్రేషన్ అంటే స్పందనల యొక్క అతి తక్కువ, అంటే ఐరన్లో అతి తక్కువ స్పందనలు దేనికి ఉన్నాయి? ఐరన్ యొక్క స్పందనలు ఉన్నాయి. రాగిలో అతి తక్కువ స్పందనలు ఏమున్నాయి? రాగి యొక్క స్పందనలు ఉన్నాయి. భాష అర్థమవుతోందా? భాషలో ఉన్నటువంటి గందరగోళమే అది. కానీ ఆ భావం మీకు అర్థమవుతే చాలు. ఇసుక ఉంది. ఇసుక యొక్క అతి నిమ్నతమైనటువంటి స్పందన ఇసుక యొక్క స్పందన. అది ఎప్పుడు ఇసుకలాగే ఉంటుంది. అది అంతకంటే తక్కువ వెళ్ళదు, అంతకంటే పైకి రాదు. అది కర్ర ఉంది. కర్ర యొక్క స్పందనలు ఎలా ఉంటాయి? ఎప్పుడైనా కర్రలాగే ఉంటాయి అంతే కదా. అంటే అర్థం ఏంటి, దట్ ఈజ్ ఇట్స్ లోయెస్ట్ పాయింట్. ఇంకా అంతకంటే కిందకి వెళ్ళదు, అంతకంటే కిందకి వెళ్తే అది ఏమవుతుంది, కర్ర కాదు అది. ఆ వైబ్రేషన్స్ మార్చగలిగినప్పుడు పదార్థాన్ని మార్చేయవచ్చు. పతంజలి యోగ సూత్రంలో జాత్యంతర పరిణామ పాయింట్ అక్కడ వచ్చింది కనుక చెప్తున్నాను. ప్రతి పదార్థము స్పందనలే అయినప్పుడు స్పందనలు మారుస్తే పదార్థం మారిపోతుంది, అంతే కదా. అంచేత చేతిలో గులాబీ పూలు పట్టుకుని మల్లెపూల స్పందనలు తెచ్చుకోగలిగితే దానికి ఆ పూలు మల్లెపూలుగా మారిపోతాయి. అంటే ఏం జరుగుతుంది అక్కడ, స్పందనలు మారుతున్నాయి. ఆ మీరు చేతిలో తీసుకున్నటువంటి పదార్థం యొక్క స్పందనలు ఎన్ని రకాలుగా మీరు మార్చవచ్చు. ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం యొక్క స్పందనలు దాంట్లో తేవచ్చు, లేనటువంటి వస్తువుల్ని కూడా తీసుకురావచ్చు. యూ కెన్ క్రియేట్. ఇది దేని గురించి చెప్పాను, పదార్థం యొక్క స్పందనల గురించి చెప్పాను. అది చెప్తూ ఇంకోటి కూడా చెప్పాను నేను, మన శరీరం యొక్క నిర్మాణము కార్బన్ హైడ్రోజను ఆక్సిజను అనే మూడు మౌలికమైనటువంటి ఫండమెంటల్ బేసిక్ పదార్థముల నిర్మాణముతో తెలుంది. దాన్నే త్రిగుణాత్మకమైనటువంటి మూడు రకాల గుణాలున్నటువంటి ప్రపంచం అంటాం మనం. ఒకటి కార్బన్, రెండు నైట్రోజన్, మూడు ఆక్సిజన్. ఈ మూడింటిని మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఈక్వేషన్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ మూడు లేకపోతే మానవ శరీర నిర్మాణము జరగదు. ఈ మూడు ఉండకపోతే, కానీ ఈ మూడింటితో పాటు ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి, అది మీరు మెల్లిమెల్లిగా చదువుకోండి తర్వాత క్లాసెస్లో. ఈ జూన్ లోపల మీరు ఇవన్నీ పూర్తి చేసుకోవడానికి సిలబస్ చెప్తున్నాను నేను, చాలా ఈజీగా అర్థం చేసుకోండి. చెప్పింది అర్థం చేసుకోండి, మళ్ళీ మీరు ఆ డిస్కంటిన్యూటీ తేకండి. చాలా విషయాలు పాయింట్ వైజ్గా చెప్పడానికి నేను ఖచ్చితంగా డిస్కంటిన్యూస్గా చెప్పాల్సి వస్తుంది. మొదట ఏం చెప్పాను, స్పందనలు. స్పందనలు అర్థమే కదా, స్పందనలు 100% ఉంటే ఆత్మ, దాన్నే సర్వజ్ఞత్వము. ఏష సర్వేశ్వర సర్వవ్యాపి ఇంచేత అంతా 100%. అక్కడ మినిమం స్పందనలు, ఇంకా అంతకంటే కిందకి వెళ్ళవు. రాగిలో స్పందనలు రాగి కంటే కిందకి వెళ్ళవు. ఇనువులో స్పందనలు ఇనువు కంటే, ఇనువు లాగే ఉంటాయి, మారవు అవి. ఇంచేత అంతకంటే కిందకి వెళ్ళవు అంటాం బదులు కాన్స్టెంట్ వైబ్రేషన్స్. ఇనువులో స్పందనలు ఇనువులాగే ఉంటాయి, వెండిలో స్పందనలు వెండిలాగే ఉంటాయి. ఇది అర్థమైందా మీకు? నిశ్చితమైన మార్పు లేకుండా శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి స్పందనలు పదార్థములో ఉన్నాయి కదా. వెండిలో వెండి లాంటి పదార్థం ఉన్నాయి, బంగారంలో బంగారం యొక్క స్పందనలు ఉన్నాయి, వజ్రంలో వజ్రం యొక్క స్పందనలు ఉన్నాయి. ఇవి పదార్థాలు. ఈ పదార్థాలలో స్పందనల యొక్క తీవ్రత ఆత్మ యొక్క తీవ్రతకి అనుగుణ్యముగా ఉన్నటువంటి స్పందనలు కలిగినటువంటి పదార్థాలు విలువైనటువంటి పదార్థాలుగా మారతాయి. రత్నాలు అంటాం వాటిని, రాళ్లే అవి కూడా. కానీ ఆ రాళ్లలో ఉన్నటువంటి స్పందనలు ఆత్మ యొక్క స్పందనలకి అనుగుణ్యంగా ఉంటాయి. 1.5 వోల్ట్ బ్యాటరీ అన్నా 220 వోల్ట్స్ అన్నా డిఫరెన్స్ వోల్టేజ్లో ఉంది, కానీ విద్యుత్ శక్తి స్వభావములో తేడా లేదు. రత్నాలు అందుకు ఇంపార్టెంట్. నవరత్నాలు ఇది ఇవాళ మాట్లాడేది, ఇవాళ నుంచి రేపు లోపం మాట్లాడేవంతా కూడా కొంచెం గజిబిజిగానే ఉంటుంది. గజిబిజీ ఇన్ ద సెన్స్ ఏంటంటే కంటిన్యూటీ ఉంచను, కానీ మీకు కంటిన్యూటీ అర్థమవుతూనే ఉంటుంది నేనేం చెప్తున్నాను. కానీ సబ్జెక్ట్స్ మారుతున్నాయి. ఇప్పుడు ఏ సబ్జెక్టుకి వచ్చాను నేను, నవగ్రహాలకి రాళ్లకి ఉన్నటువంటి సంబంధం. అంటే ఎందుకు చెప్పాను, మన జీవితాలు ఎంత గొప్పవైనా ఎంత మహా అద్భుతమైనటువంటి ఋషి భూమి మీద సంచరిస్తున్నా వాడి యొక్క గమనము కానీ, వాడి యొక్క కర్మలు కానీ, వాడి యొక్క కృత్యాలు కానీ పృథ్వీ గ్రహము యొక్క అహంకారం మీద ఆధారపడి ఉంటుంది. అదేనా, మనకి ఎలా అహంకారం ఉందో పృథ్వీ కూడా ఓ చేతనత్వం ఉంటుంది, సూర్యుడికో చేతనత్వం ఉంది, చంద్రుడికో చేతనత్వం ఉంది, కుజగ్రహానికో చేతనత్వం ఉంది. నవగ్రహాల గురించి ఎందుకు ఎత్తాను ఇప్పుడు మాట నేను, సిమిలారిటీ ఆఫ్ వైబ్రేషన్స్. కుజగ్రహానికి ఉన్నటువంటి స్పందనలు పగడం, అది కొరల్ భాష కాస్త తప్పు చెప్తే మాత్రం కరెక్ట్ చేసుకోండి, అది భావం అర్థమవుతే చాలు మీకు. పగడానికి ఉన్నటువంటి స్పందనలు, కుజగ్రహానికి ఉన్నటువంటి స్పందనలు ఒకటే, పొటెన్షియల్ మారుతుంది, సామర్థ్యం మారుతుంది. చిన్న బంగారు కణం, బంగారపు కొండ, గుణాల్లో తేడా లేదు, ముద్దలో తేడా ఉంది. ఆ ముద్దలో తేడా రావటం వల్ల కొన్ని ఎక్స్ట్రా గుణాలు రావచ్చు. ఒక గుణం ఏంటో, చిన్న బంగారు కణం అలా రాలిపోయింది అనుకో నువ్వు బాధపడవు కదా, అది పోతే అంది ఆ తేడా. పరిమాణం వల్ల వచ్చేటటువంటి తేడాలు తప్ప స్వభావంలో తేడా రాదు. నేను స్వభావం గురించి చెప్తున్నాను, గుణ కర్మ స్వభావశ ప్రకృతిలో జీవితాలు మారుతాయి. ఈ క్లాసెస్ వింటున్న వాళ్ళు ముఖ్యంగా పరివ్రాజకులు, మీరు సెపరేట్ హెడ్డింగ్స్ లో దీన్ని పెట్టుకుని చదువుకుంటూ ఉండాలి. ఇది దేని గురించి చెప్తున్నాను నేను, రత్న విజ్ఞానం గురించి చెప్తున్నాను. రత్నములను, రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు, రంగులను ఎలా ఉపయోగించుకోవచ్చు, అది మళ్ళా దేని గురించి చెప్తున్నాను నేను, స్పందనల గురించే చెప్తున్నాను. పగడము యొక్క స్పందన, పగడము యొక్క ఎరుపు రంగు తెలుసు కదా మీకు, అది ఎరుపు కాదు యాక్చువల్ గా ఆరెంజ్, అది సింధూరం రంగు యాక్చువల్ గా చెప్పాలంటే ఆ రంగుని. సింధూరపు రంగు వైబ్రేషన్స్ మన కుజగ్రహం యొక్క వైబ్రేషన్స్ ఒకలాగే ఉంటాయి. స్పందన 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 మొత్తము ఆధ్యాత్మిక స్పందన మీదే ఆధారపడి ఉంటుంది. సమర్పణ, సమర్పణ అనే స్పందన ఏ పదార్థంలో ఉంది, భౌతిక జగత్తులో? గట్టిగా చెప్ప, వినిపించలే. భౌతిక జగత్తులో ఏ పదార్థములో, పదార్థములో సమర్పణ యొక్క స్పందన, ఇప్పుడు కుజగ్రహం బాగా లేదు, ఆ వైబ్రేషన్స్ నీకు రావాలి అంటే నువ్వేం చేసుకోవాలి, దానికి అనుకూలమైనటువంటి ఆ రాయిని ఉపయోగించుకుంటావు అంతే కదా. నాకు సమర్పణ రావాలి, పుష్పము కాదు, ఏదో ఒకటే చెప్పాలిగా, ఏదో ఒకటే ఉంటుంది, అనేకం ఉండవు. ఒక క్వాలిటీకి ఏదో ఒకటే ఉంటుంది, సిమిలర్గా మళ్ళీ చాలా ఉండొచ్చు, అది వేరే విషయం. సిమిలర్గా సమర్పణ, ఎప్పుడైనా సమర్పణ యొక్క పరాకాష్ఠకి కథలు ఏమైనా విన్నారా మీరు? కథలు అందుకు భారతదేశపు యొక్క ఆధ్యాత్మీయత యొక్క గొప్పతనం అందుకు. బంగారపు ముద్దలు పెట్టింది ఒక ఆమె, ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది. ఇంతకి పదార్థం ఏంటి, తులసికి ప్రాముఖ్యత అందుకు. కానీ సమర్పణ భావం లేకుండా తులసి మీకు ఏం పనిచేయదు. ఇంచేత ఆ స్పందనను తెచ్చుకునే వాళ్ళకి అది హెల్ప్ చేస్తుంది. భావం అర్థమవుతుందా? సమర్పణ మీకు కావాలి అనుకుంటే తులసి హెల్ప్ చేస్తుంది. పరిపూర్ణమైనటువంటి సమర్పణ ఉన్నవాడికి నారాయణాస్త్రం కూడా ఏం చేయలేదని భారతం చెప్తుంది. మహాభారతంలో నారాయణాస్త్ర ప్రయోగం చేస్తే శ్రీకృష్ణుడు గారు ఏం చేశారు, నోరు మూసుకో, దాని దగ్గర దూరికి వెళ్ళబాకు, చేతులు కట్టుకో, లైక్ ఏ గుడ్ బాయ్, తల వంచి అన్నాడు. ఎందుకు ఇది చెప్పేది, చాలా చోట్ల ఈ కాలంలో ఈ భూతాలు, గ్రహాలు, వాస్తు దోషాలు అవి చాలా ఎక్కువగా ఉంటాయి. సబ్జెక్ట్స్ యొక్క డివిజన్ మీరు అర్థం చేసుకుని వేరువేరుగా రాసుకోండి. అక్కడ ఏది పనిచేస్తుంది, తులసి పనిచేస్తుంది. అంచేత ఇప్పుడెప్పుడు మనకి ప్రాణహాని జరిగేటటువంటి పరిస్థితులు అవి వస్తాయో అక్కడక్కడ ఏం తీసుకుంటాం మనం, తులసి తీర్థం తీసుకుంటాం. ఒక్కొక్కసారి తులసి వేయకుండా తీర్థం అనిస్తూ ఉంటాం. కానీ మరి శ్రీ సూక్త ఏం చెప్తుందో విందాం. మరి ఇది విన్నాక మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది చెప్పాను నేను, మీరు ఇప్పుడు ఏం చేయాలని? ఇమీడియట్గా గోళాల్లో తులసి పెట్టేసి చుట్టూ పెట్టాలి. అది రావటం లేదు మీకు. కబుర్లో అయితే వింటున్నారు తప్ప చెప్పినటువంటి దాన్ని మీరు ఆచరణలో పెట్టగలిగితే. గోళాలు ఇలా ఉన్నాయి కదా, ఈ గోళాలన్నీ ఇక్కడ పెట్టి వాటిలో తులసి చెట్లు వేస్తే ఏమవుతుంది? సమర్పణ భావం పెరుగుతుంది. మరి బంగారం రాదుగా మాస్టారు, బంగారం కావాలంటే సత్యభామ దగ్గరికి వెళ్ళాలి. మరి శమంతకమణి కావాలి. శమంతకమణి మీద రాగానే కృష్ణుడు వచ్చి లాక్కుపోతానంటాడు అదో గందరగోళం. ఇంకేత అదంతా చూసుకోండి, మీకు బంగారం తులసి ఏం చేస్తారో. కానీ అది ఆచరణలోకి ఎప్పుడు వస్తుందో నేను ఇవాళైనా చూస్తాను. పోనీ మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీలో ఒక్కడికి గోళాలు ఉన్నాయి, మట్టి ఉంది. తర్వాత నన్ను మళ్ళీ అడుగు తర్వాత ఇంతకీ తులసి చెట్టు ఎలా ఉంటుంది సార్ అని. అలాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎక్కడ దొరుకుతుందని అంటే మా రామ్ గోపాల్ ఉన్నాడు అమెరికాలో, నేను ఫోన్ చేసి బాబు ఆ తులసి ఏదైనా ఉంటే పంపించు అని అడుగుతాను నేను. ఏం సార్ చూద్దాం మరి అప్పుడు ఎప్పటికుంటుందో, ఇవాళ మధ్యాహ్నానికే వస్తుందో సాయంత్రానికే వస్తుందో. డిఫరెంట్ హెడ్డింగ్స్లో నాకు చూపించాలి మీరు తర్వాత. అంచేత ఖనిజ జగత్తులోంచి ఎక్కడికి వచ్చాను నేను, వృక్ష జగత్తులోకి మారాను. అది మీరు గమనించారా, కంటిన్యూటీ ఉంది నేను చెప్పే దాంట్లో. పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు చెట్లకి. ఏ చెట్టుకి? ఎందుకు? దేనికది సంకేతం? అంచేత భారతీయ ఆధ్యాత్మిక విధానంలో తెలియకుండానే అనంతమైనటువంటి జ్ఞాన సంపద ఉంది, ఉపయోగించుకోగలిగితే మీరు. కానీ దాన్ని ఉపయోగించుకోగలిగితే, తులసి చెట్టు పెట్టుకుని అహంకారం పెంచుకుంటే తులసి చెట్టు ఏమీ చేయలేదు మిమ్మల్ని. కానీ సమర్పణ భావం నేర్చుకోవాలి అనుకునే భావంతో దాని దగ్గర కూర్చున్నాం అనుకో, క్యాటలిస్ట్ లా పనిచేస్తుంది. క్యాటలిస్ట్ అనేటటువంటి పేరు రసాయన శాస్త్రంలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో వాడతాం. ఇట్ కెనాట్ స్టార్ట్ ఎ రియాక్షన్ అని చెప్తాం మేము స్టూడెంట్స్కి. అంటే ఏంటి, అది చర్యను మొదలెట్టదు, చర్యని ప్రారంభించి అదేం చేయలేదు. కానీ అది ఏం చేయగలదంటే, ఒకవేళ చర్య అంటూ జరిగితే దాని వేగాన్ని చాలా పెంచేయగలదు, అది కోటి కోటి రెట్లు పెంచగలదు. ఒక్కొక్కసారి 15-20 వేల సంవత్సరాలు పట్టేటటువంటి కాలాన్ని 5 నిమిషాల్లో పూర్తి చేస్తుంది అది. ఉదాహరణకి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే ఏమవుతాయి? హైడ్రోజన్ ఆక్సిజన్ ఉన్నాయి కదా ఆకాశంలో, మరి నీరేది? ప్లాటినం అని ఒక క్యాటలిస్ట్ ఉంది, అది ఉంటే తక్షణం నీరుగా మారిపోతుంది. అది బంగారం కంటే చాలా ఖరీదైంది అది ప్లాటినం. ఉదాహరణ చెప్తున్నాను నేను, అసలు చర్య జరుగుతుంది కానీ చాలా కష్టపడి సంవత్సరాలు జరిగేటటువంటి అసలు చర్య నీరు ఆక్సిజన్ హైడ్రోజన్ అలా ఆకాశంలో ఉన్నాయనుకున్న నీరుగా మారో. కానీ కొన్ని విశేష పరిస్థితులు తయారు చేసే ఒక క్యాటలిస్ట్ పెడితే ఆ చర్య తక్షణం జరిగిపోతుంది. తులసి మీ జీవితాలలో ఆ మార్పు తీసుకురాగలదు. కానీ ఆ మార్పు కావాలనుకుంటేను, తులసి తీర్థం తాగుతో నాకు బంగారం కావాలన్నాం అనుకో, పాపాలు ఎందుకు పనిచేయదు? అసలు ఆ రియాక్షన్ స్టార్ట్ చేయలేదు. అది తులసి ఏం చేయగలదు మీకు? బంగారం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని పోగొట్టకూడదు. అంచేత తులసి మీరు చుట్టూ పెట్టారనుకోండి, మరి అదో ప్రమాదం వస్తుంది. మరి ఎప్పుడు లోపల పెడతారో చూస్తాను నేను అది మీకు. అసలు ఇద్దరు లేచిపోయి ఇప్పుడు పెట్టేవచ్చేమో కూడా, అసలు చూసుకోండి. నేనే తొందర పెట్టడం లేదు మిమ్మల్ని. అదృష్టవంతుడు మీరు. కాలము లేదో అని బాధపడేవాడిని నేను. అదో పొలారిటీ. అంచేత శిక్షణలో ఉదాహరణ ఇచ్చాను కదా, ఇంకే ఉదాహరణ బట్టి మీరు నోట్ చేసుకుని డెవలప్ చేసుకోండి అది. ఇంకా నేను చెప్పాక మూడే పట్టుకుని కూర్చోకండి మీరు. గులాబీ పువ్వు, మరి గులాబీ పువ్వుకు ముళ్ళు ఎందుకున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఆ చేతనత్వ విజ్ఞానంలోకి తీసుకెళ్తుంది. కానీ అక్కడ ఇది ఎందుకు అంతలాగే చెప్తున్నాను, పదార్థములో ఆత్మ యొక్క విశిష్ట స్పందనలు, విశిష్ట స్పెషల్ పరిపూర్ణంగా ఉంటాయి. తెల్లటి కిరణము, తెల్లని సూర్యుడి యొక్క కిరణాల్లో 7 వర్ణాలు ఉన్నాయి. కానీ నీలి వర్ణములో సూర్యుని యొక్క ఏ ఒకనొక రంగైనటువంటి నీలి వర్ణము పెర్ఫెక్ట్ గా ఉంటుంది, పరిపూర్ణం అది. అర్థమైందా అది? అంచేత పదార్థములో కనుక మీరు ఉపయోగించుకుంటే ఆ పదార్థం వరకు అదేంటది, పెర్ఫెక్టే. అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. వైబ్రేషన్స్, నీలరంగు వైబ్రేషన్స్ ను ఎరుపు రంగు వైబ్రేషన్స్ గా మార్చేయచ్చు. మారుస్తే అప్పుడేమవుతున్నది, ఎరుపు రంగు వైబ్రేషన్ పరిపూర్ణంగా ఉంటుంది. నేను నీల నుంచి ఎరుపు రంగుకి వచ్చాను కనుక కొంచెం నీలరంగు కలిసి ఉంటానని మాత్రం అంది. అది నీలం ఎరుపు కలిసిన రంగు ఉందనుకోండి, అప్పుడు నీలము నీలం రంగుగానే ఉంటుంది, ఎరుపు ఎరుపు రంగుగానే ఉంటుంది. దాని యొక్క మిక్స్చర్ యొక్క తేడాన్ని కన్ను పట్టుకుంటుంది తప్ప అక్కడ తేడా ఉండదు. అర్థమైందా? నీలం నీలమే 100%. అది ఎరుపు 100% ఎరుపే. అది ఇందాక షర్బత్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఉప్పు 100% ఉప్పే, పంచదార 100. తేడా మీ రుచికి వచ్చింది, మీ నాలిక తేడా చెప్తుంది. తక్కువ ఉప్పుగా ఉందా, ఎక్కువ ఉప్పుగా ఉందా, ఎక్కువ పంచదార వేసుకున్నారా, తక్కువ ఉప్పు వేశారా, ఈ తేడాలు ఉప్పత్వము అనొచ్చేమో, కొత్త భాష పెడదాం అయిపోయింది. పంచదారత్వము ఉప్పదర బాబాయ్, అర్థమైంది కదా? అది ఎప్పుడు 100% ఉప్పే, ఒక చిన్న కణమైనా, చిన్న తీపి కణం 100% తీపి అది. అర్థమైందా? అంతేత పదార్థం ఈజ్ 100% మార్కులు దానికి. అటు సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వానికి 100% మార్కులు. కానీ తేడా ఎక్కడొచ్చింది? ఇక్కడ స్పెసిఫిక్ లో 100%. స్పెసిఫిక్ అంటే అర్థమైంది కదా, ఉప్పు అనేటటువంటి విశిష్ట గుణము, పంచదార అనేటటువంటి విశిష్ట గుణము, ఇలా రుచులలో ఉండేటటువంటి అనేక విశిష్ట గుణాల కలయిక అంతా కలిపి ఊహించగలిగితే మీరు, అదేమవుతుందని రుచుల యొక్క ఆత్మ అవుతుంది. ఆత్మే రుచుల యొక్క ఆత్మ అవుతుంది. అంటే ఒక లెవెల్ తగ్గించాం అనమాట దాన్ని, ఆత్మని రుచుల యొక్క ఆత్మ అంటే నాలిక యొక్క ఆత్మ. నాలిక అన్ని రుచులను గుర్తించగలదు కనుక అది రుచులకి భగవంతుడు. అంచేత రుచులు కనుక ప్రార్థన చేస్తూ ఉంటే అవి దేన్ని ప్రార్థన చేయాలి, నాలికను ప్రార్థన చేయాలి. చేస్తున్నాయేమో మనకి తెలియదుగా. ఇది ఒక చాప్టర్, ఒక పుస్తకం అవుతుంది మీకు. హెడ్డింగ్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను, కానీ మొత్తం దేని గురించి చెప్తున్నానో మాత్రం మర్చిపోకండి. 100% స్పందనలు, విశిష్ట స్పందనలు పదార్థము. ఇది 100%ే అది, 100% అది పూర్ణత్వమే, ఇది పూర్ణత్వమే. ఇది ఎరుపు రంగులో పూర్ణత్వము, అది అన్ని రంగుల్లో పూర్ణత్వము. ఇది నీలం రంగులో పూర్ణత్వము, అది అన్ని రంగుల్లో పూర్ణత్వము. అర్థమైంది కదా? అంటే నీలం రంగు పదార్థం ఉందనుకోండి, అది 100% నీలం రంగుగా ఉంటుంది. ఎరుపు రంగు పదార్థం ఉందనుకోండి, అది 100% ఎరుపు. అంటే విశిష్ట గుణాల యొక్క 100% అక్కడ, అన్ని గుణాల యొక్క 100%. అది తేడా ఆత్మకి పదార్థానికి. అంచేత పదార్థము ఆత్మ యొక్క ప్రతిబింబము అని చెప్తారు. పదార్థము ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబము. అంచేత పదార్థాన్ని అసహించుకుని ఈ పదార్థం అక్కర్లేదు, ఈ ప్రపంచం అక్కర్లేదు అనేటటువంటి పరమ పరమ వైరాగ మూర్తి ఎవడు? భగవంతుణ్ణి అసహించుకునేటటువంటి పరమ నికృష్ట దద్దమ్మ కాదా? కానీ అది మన వైరాగ్యం, అది నేర్పారు మనకి. ఎవడు చెప్తే ఉంది, తప్పు తప్పే కదా. క్లియర్గా అర్థమవుతుంది కదా. పదార్థాన్ని అసహించుకోకూడదు మీరు. ప్రతి పదార్థానికి దాని విలువ ఉంది, దాని అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇది అందులో పరిపూర్ణంగా ఉంది. కానీ పదార్థాన్ని ఆత్మ యొక్క 100% రిఫ్లెక్షన్ ఎందుకంటామంటే, ఆత్మ ఎలాగో పరిపూర్ణము, ఇది తన యొక్క విశిష్ట గుణాలలో పరిపూర్ణం. దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇంకా క్లియర్గా ఉందా? కోరికలు, కోరికలకి వృక్ష జగత్తుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆత్మకి పదార్థానికి, పదార్థం అంటే నా ఉద్దేశం అర్థమైంది, సాలిడ్ ఖనిజము మ్యాటర్, ఆత్మకి పదార్థానికి ఎలా చాలా దగ్గర సంబంధం ఉందో, కోరికలకి వృక్ష జగత్తుకి బుద్ధికి చాలా దగ్గర సంబంధం ఉంది. బుద్ధి ఇంట్యూషన్, ధియో యోనః ప్రచోదయాత్. బుద్ధి వికసించాలి అంటే చెట్లు ఉండాలి. చెట్లు ఎప్పుడైతే ఉండవో, చూస్తున్నాం కదా ఏం జరగబోతోంది, చెట్లు లేకపోతే ఇంకా అలాంటి పరిస్థితి ఏం రాదు. వృక్షో రక్షతే రక్షిత. వృక్షము బుద్ధిని వికసింపజేస్తుంది. బుద్ధి కోరికలకి ఉన్నటువంటి సంబంధం ఏంటో అర్థం చేసుకోండి. ఇందాక చెప్పిన ఉదాహరణలాగే ఆత్మకి పదార్థానికి ఏం చెప్పిన ఉదాహరణ, అదే బుద్ధికి చెట్లకి పెట్టండి మీరు. కోరికలకి ఎలా పెడతారు ఈక్వేషన్? అందుకే ఆలోచించేటటువంటి మెథడాలజీ మీకు అర్థమైపోతే దేన్నైనా మీరు చీల్చి చెండాడేయచ్చు. కానీ అది ఆచరణలోకి రావాలి. చీల్చి చెండాడిస్తే మాటల్లోనే ఉంటే ఏం రాదు అక్కడ. కానీ కనీసం మీకు అవగాహన వస్తుంది, చెట్లు బుద్ధికి కోరికలకి చాలా దగ్గర సంబంధం ఉంది. అంచేత కోరికలు తీర్చడానికి ఏంటి మన వాళ్ళు ఉదాహరణ చెప్పేది, చెట్లకు ప్రదక్షిణ చేయమంటారు. కానీ వీడు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం కోరుకోవాలో కోరుకోవడం, ఇంకోటి ఏదో కోరుకుంటాడు వీడు. నేను కథ ఒకటి చెప్తూ ఉంటాను కదా, ఒక సన్యాసికి నాకు తెలుసు కూడా ఆయన, మీరు తర్వాత ఎప్పుడైనా రహస్యంగా వచ్చి అడిగితే ఆయన అడ్రస్ ఇస్తాను కూడా. ఎవరికి ఏమొచ్చు ఆయనకి? బంగారం చేయటం వచ్చు. మళ్ళా ఏ పరుసువేది అది ఏం కాదు. అంతే, ఆయన దగ్గరికి మీరు వెళ్ళిపోతే బంగారం ముద్దలు వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు పబ్లిక్లో చెప్తే బాగుండదు కదా. సరే, ఆయన దగ్గరికి నక్సలైట్ వెళ్ళాడు. వెళ్ళి నాకు మరి నువ్వు బంగారం ఎలా చేస్తున్నావు నువ్వు నాకు చెప్పు, అది చెప్పకపోతే నేను చంపేస్తానన్నాడు. టైం రావాలయా దానికి, గ్రహస్థితులు అన్నీ అనుకూలంగా ఉండాలి, అది అనుకూలంగా ఉండాలి అంటే ఏదో చెప్పాడు, పూర్ణిమ రామనవమి చాలా మంచి రోజని. ఆ చెప్తున్నప్పుడు వీడికి బుద్ధి లేదు, రేపే రామనవమి అని తెలీదు గురువుకి, చెప్పేశాడు. రేపేనా రామనవమి? సరే మనం ఏం చేస్తాం, చెప్పేశాం కదా. అంచేత రామనవమి నాడు నీకు మంత్రదీక్ష ఇస్తాను అన్నాడు. ఇంకేముంది, నువ్వు ఆ మంత్రం ఉచ్చారణ చేస్తే చాలు, బంగారం ముద్దలు తయారైపోతాయి. సరే చెప్పాడు, వచ్చాడు, చెప్పాడు. చెప్పిన తర్వాత వాడు నక్సలైట్ కదా, వాడి స్వభావం వాడిది పోదు, వాడు మళ్ళా వెనక్కి తిరిగి వచ్చాడు, తప్పు చెప్పావు, ఏం చేస్తాడు? ఇంకా అసలు ఫినిష్, ఇంకా నువ్వు ఉండవు అన్నాడు. చూసావా నువ్వు నాకు గుర్తు చేసావు, ఒకటి మర్చిపోయినయ్యా అన్నాడు. ఏంటి అన్నాడు, మంత్ర జపం చేస్తున్నప్పుడు నీకు కోటి గుర్తు రాకూడదు అన్నాడు. ఓషే అదంతసేపు అసలు మంత్ర జపం చేస్తూ ఉంటే కోతి ఎందుకు గుర్తొస్తుంది అన్నాడు, వెళ్ళి కూర్చున్నాడు. అలాగా ఈ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది గుర్తు రాకూడదు అవి గుర్తుకు వస్తాయి మనకి. ఏం చేస్తాం? అందుకే నేను చెప్పటం లేదు, ఏది గుర్తు రాకూడదు ఎందుకు, మళ్ళీ అదే కూడా వచ్చాను నేను చెప్పలేదు. అంచేత రామనవమి వచ్చి వెళ్ళిపోయినా నేను చేయగలిగేది ఏముంది, మరి చెప్తే మళ్ళీ ప్రమాదమే, అదే గుర్తొస్తుంది మీకు. చెట్ల వద్ద మానవ జాతికి వాళ్ళ కోరికలు తీర్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉంది చెట్లకి. ఉపవనము, నందనవనము, అందుకని పూర్వం ఆ కోరికలు తీర్చుకోవాలంటే అడవికి వెళ్ళేవారు. ఇంచేత వాడికి కావాల్సిన చెట్టు అక్కడ దొరుకుతుంది. అడవిలో ఏ చెట్టు అయినా దొరుకుతుందిగా, ఏ వనమూలికైనా దొరుకుతుందిగా. అడవిలోకి వెళ్ళిపోతే ఏముండదు అక్కడ వాడికి, వాడికి ఏ పాములో జరువులో ఏవో కనిపిస్తే అది కుడుతుంది, మళ్ళీ వాడు ఇక్కడికే రావాలి వైద్యానికి. కానీ వాడికి తెలిస్తే ఏ చెట్టు కావాలో, ఆ చెట్టు ఎక్కడ లభ్యమవుతుంది, వాడికి అడవిలోనే లభ్యమవుతుంది. అందుకు వెళ్ళేవారు అడవికి. వెళ్ళాక అక్కడ ఒక గ్రూప్ ఉంటే ఆ చెట్లది అక్కడ ఉపయోగించుకోవచ్చు. మీకు తెలిస్తే ఏం కావాలో, మీ యొక్క ఏ కోరికకి ఏ చెట్టు కావాలో తెలియాలి. ఇవన్నీ హెడ్డింగ్స్ చెప్తున్నాను నేను మీకు, లైబ్రరీలో దీనికి సంబంధించిన పుస్తకాలన్నీ ఉన్నాయి, వెతుక్కోవాలి. కానీ దయచేసి ఆ పుస్తకాన్ని అలా 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 అది మాత్రం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా బాధ్యత, నారాయణరావు గారు ఉన్నారుగా, ఉన్నారా ఇక్కడ చెప్పవాలి. ఒక్క పుస్తకం బయటకండి ఒకటి సార్. ఖనిజాల గురించి చెప్పాను, వృక్షాల గురించి చెప్పాను, కానీ వృక్షాల యొక్క బుద్ధి ప్రచోదన గురించి మీరు అవగాహన చేసుకోవాలి. కోరికలు బుద్ధికి రిఫ్లెక్షన్ ఏమిటి అని, కోరికలు అహంకారం ఉన్నప్పుడు వచ్చేవి, బుద్ధి అహంకారము లేనప్పుడు ఉండేటటువంటి కోరిక, అంతే తేడా. అంచేత నాకు అహంకారం లేదు మాస్టారు, కానీ ఇది నేను చేయాలనుకుంటున్నాను, కోత వచ్చేసింది. నువ్వు చేయాలనుకుంటున్నావు కానీ నాకు అహంకారం లేదు మాస్టారు, గురువుల పని చేయాలనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావు నువ్వు అంటే ఏం చేసావు, వచ్చేసింది అహంకారం అక్కడ, నీకు అది అర్థం అవటం లే, అందుకని చేయలేకపోతున్నాను మీరు. లేకపోతే హాయిగా చేయొచ్చు మీరు. ఆ కోతి గారు అలా వస్తూ ఉంటారు, ఏం చేస్తాం? అందుకే ఆ కోతిని దేవుణ్ణి చేసి పారేసాము మనం. సర్వజ్ఞ మనోజమం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆ కోతి ఏం పీకుతుంది? కోతి ఏం చేశాడు హనుమంతుడు? చెట్లని పీకిపెట్టాడు. అర్థం ఏమిటో సుందరాకాండ ఎందుకు చదవాలి? ఇది చాలా సిలబస్ టూకీగా చెప్తున్నాను నేను మీకు, కానీ మీకు అర్థమైపోయింది కదా ఎలా చదువుకోవాలో. అలా చదువుకోండి, ఆ బుక్స్ తీసుకుని తమాషా అప్పుడు ఎలా అవుతుంది, నేను చదవాల్సిన బుక్కే నువ్వు తీసుకున్నావు అని కొట్టేసుకోవచ్చు. అదో రకమైనటువంటి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలాంటి యుద్ధాలు కూడా. అది నారాయణరావు గారు చూసుకుంటారు మరి ఆ యుద్ధాలకి సొల్యూషన్ ఏంటో. నేను ఆ బుక్కే చదువుతామని వస్తే నువ్వు ఆ బుక్కే చదువుతావా? అంచేత నేను రాను ఇక్కడికి, అసలు ఇక్కడ నేను ఉత్తునే అని చెప్పడం లేదు. ఇవి ఉదాహరణలు. ఆ బుద్ధి అహంకార రాహిత్యము ఉన్నప్పుడు బుద్ధి ప్రచోదన అవుతుంది. ధియో యో నహ ప్రచోదయాత్, నహ అనే మాట అందుకు పడుతుంది అక్కడ. నహ అంటే మా యొక్క ప్లూరల్. అంచేత అహంకార రాహిత్యం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా గ్రూప్ యాక్టివిటీ వస్తుంది. కానీ అహంకారంతో గ్రూప్ యాక్టివిటీ వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతాయి? లీడర్ ఎవడు? అంచేత కోరిక రాహిత్యం ఉన్నటువంటి హనుమంతుడికి నేను సముద్రాన్ని దాటగలనని కూడా తెలియదు. కోరికలు ఏమైనా ఉంటాయిగా, కానీ అలాంటి వాడికే బుద్ధి ప్రచోదన జరుగుతుంది. కానీ మనం ఎప్పుడు ఏం చేస్తామంటే గుర్రపం అంటే కార్ట్ బిఫోర్ ది హార్స్. కార్ట్ బిఫోర్ ది హార్స్ అంటే ఏంటి? ఆహా, గుర్రం వెనకాతలు పెడతాం, బండి ముందు పెడతాం. ఎట్ట అహంకార రాహిత్యం ఉంటే గ్రూప్ యాక్టివిటీ వస్తుంది. గ్రూప్ యాక్టివిటీ వల్ల అహంకార రాహిత్యం పోదు. అంచేత వీళ్ళు ఏం చేస్తారు, ఆశ్రమాలు కట్టేస్తారు. ఏమవుతుంది, ఆశ్రమాన్ని కట్టేస్తే పెద్ద గ్రూప్ తయారైంది అనుకుంటాడు, కానీ పెద్ద అహంకారాలు తయారయ్యాయి. మరి ఇంతకీ ఆశ్రమాలు ఉండాలక్కర్లేదా? గ్రూప్ లివింగ్, వృక్ష జగత్తులో మీకు అవగాహన అయ్యేది ఏంటి అంటే కలిసి మెలిసి జీవించటం ఎలాగా అన్నది. జంతువులో లేదు, ఖనిజ జగత్తులో లేదు. ఖనిజ జగత్తులో కూడా వాటి ఇండివిజువాలిటీ పోదు, కలిసే ఉంటాయి. చెప్పాను కదా, రాగి బంగారంలో కలిపారనుకోండి, రాగి రాగే, బంగారం బంగారమే. కానీ వృక్ష జగత్తులో ఈ హైబ్రిడైజేషన్ సంభవతుంది. హైబ్రిడ్ అంటామే, ఒకదాన్ని ఒకదాన్ని మీరు పూర్తిగా కల్పిస్తే కొత్త జాతి తయారవుతుంది, పాసిబిలిటీ ఉంది అది. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేని గురించి చెప్తున్నాను నేను, ఇంట్యూషన్. బుద్ధి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది? కోరికలలో రిఫ్లెక్ట్ అవుతోంది. ఆత్మ బుద్ధి కింద నుంచి వస్తే స్థూల జగత్, కామమయ శరీరం, ఇంకా మధ్యన ఏమొచ్చింది? మనస్సు వచ్చింది, అక్కడున్న మనం. ఈ మనస్సులో నీచ మనస్సు ఉంది, ఉచ్చ మనస్సు ఉంది. నీచ మనస్సు అంటే ఏంటి? కాంక్రీట్. ఇప్పుడు మనం ఏదైనా ఒక దాన్ని చెప్పాలి అంటే కాంక్రీట్గా ఒక ఉదాహరణ కావాలి. అర్థమవుతుంది కదా? స్థూల జగత్తులో ఏదైనా ఒక విషయాన్ని మన మనస్సు గ్రహించాలి అంటే దానికి నామం ఉండాలి, రూపం ఉండాలి. ఆ నామరూపాలు మనకేం చెప్తాయి? గుణకర్మ స్వభావాలు చెప్తాయి, అంతే కదా? ఆ నామము రూపము మనకేం చెప్తుంది? ఒక గుణాన్ని చెప్తుంది, ఒక స్వభావాన్ని చెప్తుంది, అది చేసే పనిని చెప్తుంది, గుణ కర్మ స్వభావాన్ని చెప్తుంది. ఈ నామ రూప గుణ కర్మ స్వభావాల పంచీకరణ ఉన్నదే, ఇది అంతా ఒక దాంట్లో లయం అవుతుంది. మనకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి, కానీ ఇదంతా నేనులో ఉన్నాను. నువ్వు ఉంటే ఐదు ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు. ఎంతవరకు పనిచేస్తూ ఉంటాయి? నేను అనేటటువంటిది ఉంటే. ఈ నేను అనేది ఈ నువ్వు చేసే ప్రతి పని వెనకాతలో ఎలా వస్తుంది? సూత్రే మణి గణాయువ. ఒక మణి ఆహారం ఉందని, ఆహారం కాదండి, హారం. ఆకలిస్తున్నాము అందే, మీకే స్థారం ఉంది. ఈ హారంలో ఎలాగైతే సూత్రము వెళ్తుందో దీనికి సూత్రాత్మ అని పేరుంది, వస్తాయి మీకు పుస్తకాలలో. అందుకు ఈ హింట్స్ ఇచ్చేది నేను. ఈ సూత్రాత్మ ఉచ్చ మనస్సు, ఈ కిందనున్న నామ రూప గుణ కర్మ స్వభావాలు నీచ మనస్సు. అర్థమైంది కదా? అంచేత ప్రతి పనిలో ఆ నేను, నేను అహం 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 వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణపాన సమానయుక్త. అక్కడ మూడున్నాయి. చాలా మంది రెండే జరుగుతారు, సమానం మర్చిపోతారు. అక్కడ ప్రాణ అపాన సమాన, ప్రాణాపాన సమాయుక్త, పచామ్యన్నం చతుర్విధం. రెండు వదిలేశాడు, వాయువులలో రెండు వాయువులను వదిలేశాడు. పాపం లెక్క మర్చిపోయాడేమో. ఉదానవాయువు ఒకటి ఉపయోగించలేదు, ప్రాణవాయువు ఒకటి ఉపయోగించలేదు. అది ఎందుకో మీరు ఆలోచించుకుందాం తర్వాత. అది ఇది కూడా సిలబస్ లో భాగమే. నేను చెప్పేదంతా కూడా మీరు కంటిన్యూటీ లేదనుకోకండి, డిఫరెంట్ యాంగిల్స్ లో మీరు స్టడీ చేయాలి. మీరు ఈ ఎండాకాలంలో ఈ బుక్స్ ని మీరు రకరకాలుగా చదువుకోవాలి. అంచేత అహంకారం ఏర్పడటానికి ఆహారం కారణం. ఆహారం లేదనుకోండి, మీకు ఆహారం ఇవ్వము, ఏమవుతారు చివరికి? అహంకారం ఉండదు, చచ్చిపోము మనం. అహంకారం ఉండదు, శరీరం కరెక్టేలే, చచ్చిపోతాం అనే దానికి భాష ఏంటి అంటే అహంకారం ఉండదు కదా. ప్రాణ అపాన సమానములు అహంకారాన్ని క్రియేట్ చేస్తే, ఉదాన వ్యాన వాయువులు అహంకారాన్ని క్రియేట్ చెయ్యవు అన్న పాయింట్ అక్కడ మీకు అర్థం అవ్వాలి. ఉదానము వ్యానము అహంకారం క్రియేట్ చెయ్యవు అంటే అది ఏ స్పందనలు అన్నమాట? ఉచ్చ మనస్సు యొక్క స్పందనలు. నీచ మనస్సు యొక్క స్పందనలు ఈ అనాలిసిస్ మీరు చేసుకున్న తర్వాత ఈ అహంకారం గురించి ఇంకోటి చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో అహం. ఈ అహం నేను అనే అహం కాదు, నువ్వు మొత్తం అన్ని వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మాలు వదిలేస్తావు, మంచి మాత్రమే చేస్తాను చెడు వదిలేస్తాను అంటే ధర్మాలు ఉన్నట్ట లేనట్ట. అంచేతే మీరు సంధ్యావందనం అది చేయరు. మీరు అసలు కృష్ణుడు చెప్పాక నేను చెప్తే మీరు వింటారా ఏంటి? సర్వధర్మాన్ పరిచర్య అని ఆయన చెప్తే మధ్య మీరేంటి మాస్టర్ ఇలా గందరగోళం చేస్తారంటారు. మరి మీ గందరగోళాలకి నా గందరగోళాలకి ఈ గందరగోళం అంతటికి సొల్యూషన్ ఏంటి అంటే ఒక పాట వినేస్తే మంత్రపుష్పంలో సరిపోతుంది. ఆ మంత్రపుష్పంలో ఇవన్నీ ఉన్నాయి. కానీ చెప్పింది అర్థమైంది. ఇవాళ క్లాసులో ఏమేమి చెప్పాను? స్పందనలు చెప్పాను, ఖనిజ జగత్తు చెప్పాను, వృక్ష జగత్తు చెప్పాను. దాని తర్వాత మనుష్యుల దేనికి రిఫ్లెక్ట్ అవుతారు? నీచ మనస్సు. కోరికలు వృక్షాలు ఎలాగో జంతువులన్నీ కూడా నీచ మనస్సును రిఫ్లెక్ట్ చేస్తాయి. మీకు ఆ తలం అర్థం అవ్వాలి. అంచేత ఖనిజ వృక్ష జంతువు పైనుంచి రిఫ్లెక్షన్ ఏంటి? ఖనిజాల్లో ఆత్మ బుద్ధి, కోరికలలో లత్త చెట్లలో, ఉచ్చ మనస్సు జంతువులలో. ఈ మధ్యన ఉన్నాం మనం. ఇటు ఉచ్చ మనస్సులోనూ లేవు, ఇటు నీచ మనస్సులోనూ లేవు. ఎక్కడున్నాం అన్నది ఈ మంత్రపుష్పం చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది మంత్రపుష్పం. వృక్షము బుద్ధి, ఇంట్యూషన్, బుద్ధితనము. జాఫ్రే హెడ్సన్ అది చూస్తే మీకు తెలుస్తుంది. నీ డౌట్ ఏంటంటే రాగి ఎవల్యూట్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? అదేగా అందులో బొమ్మలతో సహా ఇచ్చాడు. అంతేగా, అంతేగా, అన్నీ వస్తాయి. ఇంకా అందుకే ఖనిజం నుంచి వృక్షం, వృక్షం నుంచి జంతువు, జంతువు నుంచి దేవతలు, దేవతల నుంచి మళ్ళా మూడు శ్రేణులు ఉన్నాయి. దాన్నే ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు. పదార్థము ఆత్మకి మధ్య ఉన్నది చేతనతో. అది ఇంకా ఎంత ఉంటుందంటే అనంతం. అది అవ్వచ్చు, అవ్వచ్చు, అది గ్రో అవ్వదలుచుకుంటే. కానీ దానికి అహంకారం లేదు. అంతేత అది గ్రో అవ్వాలనుకోదు, నేచర్ గ్రో చేస్తుంది. మర్చిపోతాడు. కానీ రాగి పరిణామ క్రమము తెలియకుండా పరిణామ క్రమంలో భాగం, సాధకుడు పరిణామ క్రమం తెలుసుకుని పరిణామ క్రమంలో భాగం అవుతాడు. అంటే సైంటిస్ట్ ఆహారం తింటాడు, సైంటిస్ట్ కానివాడు ఆహారం తింటాడు. కానీ సైంటిస్ట్కి ఆహారం ఎందుకు తింటున్నాడో అది ఏం చేస్తుందో తెలుస్తుంది. మార్చుకోగలుగుతాడు, అది మార్చుకోలేదు. తెలిసి చేయటం తెలియక చేయటం అన్నదే. అజ్ఞానము జ్ఞానమే తప్ప ఇంకా తేడా ఏం లేదు. కర్మ అలాగే ఉంటుంది, రైట్?
శ్రీయగోధమదశ్యాయే రస్మయస్తస్య సంతత స్వందాపయతి స్వందేహమాపాదరమస్తగ తస్య మధ్యే వన్నిసిగా అనీయోర్తాభ్యమస్థితః నీయోయతమజ్జ సా దుర్లేకే భాస్వర నీమారోగమత్తన్వీపీతావాసోపమా తస్యాసిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మరేంద్ర సోఖర పరమస్వరాంబేద పుష్పమాన్ పుష్పమాన్ భవదే చంద్రమావా అపాంబుషమం పుష్పవాన్ ప్రజావాన్ పసమాన్ భవతే వేద చోపామాయతనం వేద ఆయతనమాన్ భవతే అగ్నిర్వా అపామాయతనం ఆయతనమాన్ భవతే యోగ్నేరాయతనం వేద ఆయతనమాన్ భవతే ఆపోవా అగ్నేరాయతనం ఆయతనమాన్ భవతే వేద చోపామాయతనం వేద ఆయతనమాన్ భవతే వాయుర్వా అపామాయతనం ఆయతనమాన్ భవతే వాయోరాయతనం వేద ఆయతనమాన్ భవతే ఆపో వై వాయోరాయతనం ఆయతనమాన్ భవతే ఏవం వేద చోపామాయతనం వేద ఆయతనమాన్ భవతే అరం వై తపన్నపామాయతనం ఆయతనమాన్ భవతే యోముష్యతవత ఆయతనం వేద ఆయతనమాన్ భవతే ఆపో వా అముష్యతవత ఆయతనం ఆయతనమాన్ భవతే ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనమాన్ భవతే చంద్రమావా అపామాయతనం ఆయతనమాన్ భవతే యశ్చంద్రమద ఆయతనం వేద ఆయతనమాన్ భవతే ఆపో వై చంద్రమద ఆయతనం ఆయతనమాన్ భవతే ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనమాన్ భవతే నక్షత్రాని వా అపామాయతనం ఆయతనమాన్ భవతే యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనమాన్ భవతే ఆపో వై నక్ష